ఇంకా నేను చచ్చిపోకపోతాను.
నాకు కొన్ని కోరికలు ఉన్నాయి. ఎందుకు అనకుండా నన్ను పృథోదక క్షేత్రానికి తీసుకెళ్ళండి. అంటే సరస్వతి నది తీరంలో పృథోదకం ఉందని చెప్పగా కురుక్షేత్రం అక్కడికి, సరస్వతికి ఉత్తర పోటీ ఉంటుంది పృథోదకం. సరే నాన్నగారు మీరు చెప్పాక కాదంటామా అని ఆయన జాగ్రత్తగా మోసుకుంటూ పృథోదకానికి తీసుకెళ్ళాడు.
అందులో జపం చేస్తూ ఉండగా తెలియదు విడిచిపెట్టించాడే. జపం చేస్తూ ఉండగానే కడకే వారిపోయింది, ప్రాణం పోయింది. వెంటనే బ్రహ్మదేవుడు వచ్చి సత్యలోకానికి తీసుకెళ్లి, నాయన నీకు శాశ్వతంగా బ్రహ్మలోక నివాసం ఇస్తున్నాను అన్నాడు. అందుకే ఆ సరస్సుని బ్రహ్మయోని అని కూడా అంటారు. ఆత్మజ్ఞానం పొందడానికి సాధకులు అక్కడికి వెళతారు తప్పక. మానవుడి పుట్టాక ఎప్పుడో ఒకప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఇది కాకుండా ఈ భారతవర్షంలో జంబూ తీర్థంలో అవకీర్ణము అని మరొక తీర్థం ఉన్నది. దాల్భ్యుడు బకుడు అనే ఇద్దరు ఋషులు ఇక్కడ తపస్సు చేశారు. పూర్వం ధృతరాష్ట్రుడు ఒక రాజు ఉండేవాట. ఈ ధృతరాష్ట్రుడు అంటే మన దుర్యోధనుడి పెద్ద ధృతరాష్ట్రుడు కాదు, ఈయన పేరు కూడా ధృతరాష్ట్రుడు. ఈ ధృతరాష్ట్రుడు ఏమో చాలా మంది ఉన్నారు. పాముల్లో కూడా ఒక ధృతరాష్ట్రుడు ఉన్నాడు. ఈ ధృతరాష్ట్రుడు అనేవాడికి కొంతకాలం యజ్ఞాలు చేశాక అహంకారం పెరిగింది. నేను గొప్ప యజ్ఞాలు చేశాను, నాకు గొప్ప రాజ్యం ఉంది, నేను మహాప్రభువుని, నాకంటే గొప్ప ఎవడో ఉండడు. దాంతో ఎవరన్నా ఋషులు వస్తే ఆ బోడి మిమ్మల్ని గౌరవించడం ఏమిటి అని ఋషుల్ని గౌరవించడం మానేశాడు. ఇలా ఉండగా ఋషులు కొంతమంది నైవిశారణ్యంలో యజ్ఞం చెయ్యాలి అనుకున్నారు. యజ్ఞం అంటే కొంచెం ఖర్చుతో కూడింది కదా, అందుకని ఖర్చుకి దక్షిణ కావాలంటే ఎప్పుడు కూడా సత్కార్యములు డొనేషన్ లేకుండా చేయకూడదు. అందరూ భక్తుల సహకారంతో చేయాలి. ఒంటరిగా ఒకళ్ళు డబ్బున్నా కూడా చేయకూడదు, డబ్బు లేకపోయినా చేయకూడదు. ఆ శాస్త్రం నేను ఆ రోజుల్లో ధృతరాష్ట్ర మహారాజు గొప్ప వాడుకుని ఆయన దగ్గరికి వెళ్ళారు. వీళ్ళందరికీ నాయకుడు బకుడనే ఋషి, రాజుడనే ఋషి. ఈ ఇద్దరు ఈ ఋషులతో కలిసి వెళ్ళారు. వెళ్ళగానేవాడు మంచి అహంకారంతో కూర్చుని సింహాసనం మీద లేవాలి. ఋషులు వస్తే ఎవరన్నా లేస్తారు. నేను చాలా కాలం క్రితం ఈ పీఠం కట్టడానికి ముందు, ఇప్పుడున్న పీఠం కట్టడానికి ముందు మన ఆవిడ పేరుతో మర్చిపోతూ ఉంటారు ఎప్పుడు కూడా. ఇక్కడ మన కుసుమాంబు గారు, ఫ్రైడేట్ కుసుమాంబు గారు, ఆ కుసుమాంబు గారు ఏమంటే ఒక తోట తీసుకెళ్తానని ఓ మహానుభావుడు అండి తీసుకెళ్ళారు నాకు అమ్మగారు. అది కూడా ఒక అందుతో మంచిదేనండి. అప్పుడప్పుడు మా బొట్టి వాళ్ళకు కూడా ఏమైనా చిన్న చిన్న దోషాలు ఉంటే అలాంటి వాళ్ళు ఇచ్చే వాళ్ళకి అంటుకుంటాయి మా దోషాలు వాళ్ళకు. ఏమమ్మా నేనంటే కాదండి, డొనేషన్ లేకుండా చేయకూడదు కదా, ఎంతో కొంత ఎవరో ఒకరు కూర్చుకొని వీడు మంచి డబ్బులు వాడండి చేపల చెరువు అయినండి రెండు అని తీసుకెళ్ళారు. వెళ్ళగానే వాళ్ళగా కూర్చుని దగ్గర కూర్చొని ఇంకా పద్దేశం శరీరం వేసుకుని ఎవడు వాహనమైన మనుషుల్లాగా అలా కూర్చున్నారు. కదల ఈ కథ చదివినప్పుడు అదే గుర్తొస్తాను
అన్నమాట. వీడు యజ్ఞం చేయడానికి నైవిశారణ్యం నుంచి మహాత్ములైన ఋషులు, అందులో బహుడు దాల్భ్యుడు అంటే ఎంత గొప్ప దాల్భ్యుడు అంటే ఎవరో తెలిసినా సాక్షాత్తు వేదవ్యాశిష్యుడండి. ఆశాంతంబులు దూచ దాల్భ్యుడు క్షుధాక్షోపతి అని కాశీఖండంలో ఉంది కదా. దాల్భ్యుడు కాశీ వెళ్ళినప్పుడు అన్నం దొరకపోతే దిక్కులుగా చూసాడు అమ్మో ఆకలు అని వ్యాస శిష్యుడు. అందులో వ్యాసుడు పేర్కొంటాడు నా శిష్యుడు దాల్భ్యుడు అని. అంత గొప్పవాడు వచ్చి ఆ యాచించడానికి నిలబడితే గౌరవించి కూర్చోబెట్టడం పోయి టీవీగా కూర్చున్నాడు. చెప్పండ్రా నీకు మాట్లాడితే యజ్ఞాలా, గుళ్ళ, గోపురాలా, ముష్టే, మొదనష్టే అంటూ వాడు ఇస్తూ ఉంటాడు. కారు కోతలు కూర్చాడు లేవలి. ఇంకా వాడు మాట్లాడాట, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాట. చూశాడు వీడు రాజా, నీకు పూర్వం చాలా మంది ఈ రాజ్యాన్ని పరిపాలించారు, నీ తర్వాత కూడా రాజ్యం ఎవరి దగ్గరికి గడుతుందో తెలియదు. ఈ భూమి ఏనాడు ఎవరి సొత్తు కాదు. మన కళ్ళ ముందే మనం చూస్తున్నాం కదండి ఎంతమంది మనం ఉన్న స్థలంలో ఉన్నారో మనకు తెలుసా. ఈ స్థలంలో రేపు పొద్దున్న వెళ్ళిపోయాక ఎవరుంటాడో నీకు తెలుసా. ఎవడు ఏ క్షణంలో ఎక్కడ ఎంత రుణం ఉందో అక్కడ ఉంటాడు. మన ఇల్లు అనుకుని ఇంట్లోనే ఉండగలవా? ఇదో ఇప్పుడు వాళ్ళ మంచి బిల్డింగ్ ఉన్నా ఈ కాసేపు ఇక్కడ కూర్చోవలసిందే, ఈవిడైనా నేనైనా ఇంకోడైనా. ఇక్కడ ఉన్నవాడు ఇంకాసేపు పోతే ఇంకెక్కడికి వెళ్తాడో, ఎక్కడ పుడతాడో, ఎక్కడ పెరుగుతాడో, ఎక్కడ నివసిస్తాడో, చావు ఎక్కడో ఎవరికి తెలియదు. అందుకే జ్ఞాని అహంకరించడు, పదవులకి సంపదలకి వేసవెత్తు కూడా గర్వం పొందడు. అజ్ఞానంతో ఋషులను, వారి యజ్ఞాలని, వారి చేతలని తిరస్కరించి నోటికొచ్చినట్టు మాట్లాడాం. దీని ఫలితం తొందరలో అనుభవిస్తాం, మేము ఇక చెప్పించాం అని ఈ దాల్భుడు బొబ్బరితో కలిసి ఒరే నడవండ్రా అని ఈ కృచోదక క్షేత్రానికి వచ్చేశాడు. అక్కడికి దగ్గరలో ఒక కొండం దగ్గరికి వెళ్ళాడు. ఒరే యజ్ఞం మొదలెట్టండ్రా, ఈ ధృతరాష్ట్రుడు లాంటి వాడికి బుద్ధి చెప్పాలి అని యజ్ఞకొండం ప్రారంభించి తన తొడ మాంసం కొంత పీకి భావాగ్నిలో వేశాడు. అంటే ఆయన మండిపోయిందన్నవాడు ఎంత ఆగ్రహం కలిగిందో. చెప్పిస్తే వాడిని అక్కడికక్కడే గూడు చేయొచ్చు, తను అలా చేయకూడదు, వాడి గుణపాఠం చెప్పాలి. ఆ పడమాంసం తీసి అందులో వేయడంతో ఈ రాజుగారి చేపల చెరువులన్నీ ఎగిరిపోయి, ఈ రాజుగారి పంపులన్నీ కూలిపోయాయి, ఈ రాజుగారి సమస్తం పోయింది, రాజ్యం మొత్తం క్షీణించిపోయింది. మామూలుగా కాదు, సర్వనాశనం అయిపోయింది. అప్పుడు వాడికి గిలగల్లాడిపోయాడు. ఏమిటిది, రాజ్యంతో పోయింది, దిక్కు లేకపోయింది, పెళ్ళానేమైందో బిడ్డనేమయ్యారో తెలియదు, సర్వనాశనం అయిపోయింది ఏడ్చాడు. అప్పుడు ఆకాశవాణి, రే ఇది నువ్వు చేతులారా చేసుకున్నది, యజ్ఞం కోసం దక్షిణ అడగడానికి వచ్చిన మహానుభావులైన బహుడు దాల్భ్యుడు ఇటువంటి ఋషులు అవమానిస్తావా? ఇవ్వడానికి ఇష్టం లేదే, ఇవ్వనని గౌరవంగా చెప్పక వాళ్ళని తిరస్కరిస్తా, మహాత్ములకి సాయం చేయాలో వస్తే అసలు వాళ్ళు రావడం అడగడమే గొప్ప. నువ్వు సాయం చేయకపోతే వాళ్ళ పంపలే మొలగవు, కానీ వారికి ఇంత ఇస్తే అది నీకు కొండంత వస్తుంది. అలా ఇవ్వడం అనేది అందుకే కృష్ణ గారి దగ్గర నేర్చుకోవాలి. అప్పట్లో కృష్ణ గారు లేదు కాబట్టి వాడికి తెలియలేదు. ఎప్పుడైనా ఒక పుస్తకం ప్రింటింగ్ ఎవరు అడిగితే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకుండా ఉన్నాయి మంచి పుస్తకాలు ఇద్దరు చెప్పేది, దరిద్ర పుస్తకాలు కాదు, పురాణాలకు సంబంధించినవి కానీ అది ఇంకోటి కానీ ఇంకోటి కానీ యాక్ట్ అడగడమే పాపం. ఆయన ఏదో అక్కడికి సాయం చేస్తూనే ఉన్నారు. వాడు సాయం పొందని వాడు అంటే వాళ్ళు లేడన్నమాట ప్రపంచంలో. అది తెలుసుకోవాలి జ్ఞానంతో, అదే మిగిలిన మనకని తెలియాలి. నీవు తెలియక రాజులు అనే అహంకారంతో, సంపదలున్న గర్వంతో ఋషులను ఆహ్వానించక అవమానించవు. అదే నీ పతనానికి మూల కారణం అని కానీ వాడికి అర్థమైపోయింది. ఏడ్చాడు. ఇంకా అక్కడ మిగిలిన పురోహితుడు అక్కడే మళ్ళీ గురువు గారే మీకు దిక్కయ్యాడు. చివరికి ఎన్ని పాపాలు చేసినా చివరికి రక్షించే దిక్కు ముక్కు ఎప్పుడు గురువు తప్ప ఎవడు లేడనే విషయం గ్రహిస్తే వాడు జ్ఞానం అవుతాడు. వెంటనే ఏం చేశాడు, ఆ క్షణమే అవజ్ఞాతో బ్రాహ్మణస్తు కన్యాత్రి పురుషం కులం పురోహితేన సంయుక్తక రత్నాన్యాదాయ సర్వశక. పురోహితుడిని వెంట పెట్టుకున్నాడు. ఇప్పుడు పూర్వంలాగా రాజ్యం లేదుగా పోయిందిగా, అన్ని పోయాయిగా, ఒక్కటి మాత్రం మిగిలింది కిరీటం. ఆ కిరీటంలో ఉన్న రత్నాలన్నీ పీక్కుని అదే తీసుకెళ్లి అక్కడ దాల్భ్యుడు అవకీర్ణ తీర్థంలో ఉన్నాడు. కృతోదక తీర్థానికి దగ్గరలో అవకీర్ణ తీర్థం యజ్ఞం చేసిన తోటదే. అక్కడికి వెళ్ళి పాదాల మీద పడి, మహాత్మా వచ్చినప్పుడు నిన్ను గుర్తించలేక పాపం చేశాను, ఆ పాపం వల్ల ఇవాళ నా రాజ్యమే లేకుండా పోయింది, నన్ను క్షమించు బాబోయ్ అని ఏడ్చి, ఇదిగో అహంకారానికి చిహ్నమైన ఈ కిరీటం ఈ పాదాల మీద పెడుతున్నాను, ఇందులోంచి రత్నాలు కూడా పీకేసి నీ చేతిలో పెడుతున్నాను. కిరీటం రాజు తీసి కాళ్ళ మీద పెట్టడం అంటే తలబెట్టి పెట్టేది, చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఇది అని ఆ కిరీటం, ఆ కిరీటంలో ఉన్న బంగారం, అందులో ఉన్న రత్నాలు సమర్పించి శరణార్థులు అయ్యాడు. సంతోషించాడు. మహాత్ముడు కోపం ఎంతండి, తప్పు చేసినప్పుడు ఆక్రహిస్తాడు కానీ గురువులు వెళ్ళి అందులోనే దారి పడిపోతారు. అందుకే ఆ మహానుభావుడు దారి పడిపోయి, నాయన నేను చెబుతున్నాను, మీరు ఇంకెప్పుడు జీవితం ఇలా పొరపాటు చేయదు, మాట వలసకి కూడా మహాత్ములైన ఋషులను ఎప్పుడూ బాధ పెట్టదు. అవజ్ఞాతో బ్రాహ్మణస్తు కన్యాస్తి పురుషం కులం, గురు స్థానంలో ఉన్న బ్రాహ్మణుల్ని అవమానిస్తే మూడు తరముల వాడు నశించిపోతారు. ఒక తరం కాదు, మూడు తరములు నశిస్తాయి. అందుకే గురుస్థానంలో ఉన్న బ్రాహ్మణులతో ఉన్న అవమాన పడకూడదు అని త్రిపురుష కులం. మళ్లీ చెప్తున్నాడు వాడు, త్రిపురుషం అంటే మూడు తరాలు, ఒక తరం కాదు, ఈ తరంతో పోతాయి, మూడు తరాలు పోతాయి. అలా పోయే కాలం వచ్చిన వాడే అవమానిస్తాడు. అనగా ఇంకెప్పుడు చేయనండి అన్నాడు. సరే ఇదిగో ఇతనికి సమస్త సంపదలు అందుగాక అని మళ్లీ యజ్ఞం చేశాడు. ఆశ్చర్యం, పోయింది ఎలా పోయిందో తెలియదు, అలా ఇదిగో వచ్చేసింది. నాన్న అని పిల్లలు వచ్చేసాడట, ఏమండో అని వాడు ఆవళ్ళు వచ్చేసాడట, భటులు వచ్చేసారు, అందరూ వచ్చారు. పోయే కాలం వచ్చినప్పుడు పోయేటట్టు తిరిగి వస్తాయి. శని దృష్టి వస్తే ఇంట్లో రాళ్ళు కూడా వెళ్ళిపోతే తెలుసా, మళ్ళీ సత్కార పుస్తకాలు వస్తాయి. సంపదలు వచ్చినప్పుడు అలాగే వస్తాయి, పోయేటప్పుడు అలాగే పోతాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలి. నాకు గుండ్రానికి కాళ్ళు వచ్చి గుణగుణ నడిచిందని 2000 సంవత్సరంలో సహస్రావధానంలో సమస్య ఇచ్చారు. అప్పుడు నేను చెప్పాను అనమాట, గుండ్రానికి కూడా కాళ్ళు వచ్చి నడిచింది అంటే, తీర్చిన శని దృష్టిని గుండ్రానికి కాళ్ళు వచ్చి గుణగుణ నడిచారు. శని గారి దృష్టి పడింది, శని యోగం పడితే రాళ్లకు కూడా వచ్చి కాళ్ళు వచ్చి వెళ్ళిపోతాయి, ఇంట్లో అన్ని వెళ్ళిపోతాయి. కంచాలను వెళ్ళిపోయేటో కాబట్టి కంచం అంచు పట్టుకుంటే అంచు చేతిలో మిగిలిందిగా కంచం పోయిందిగా, మంచం పట్టుకుంటే కోడి మిగిలిందిగా మంచం పోయిందిగా, అలా వెళ్ళిపోతాయండి. మీకు తెలియదు అమ్మో, నువ్వు చూడండి మన కళ్ళ ముందు చూశాం కదా, మనం చేసేది ఉన్నవాళ్ళు నిమిషాల్లో సొంత కంపలు విడిచిపెట్టి అతి కంపల్లోకి ఎంతమంది వెళ్ళిపోతున్నారో మీ కళ్ళ ముందు చూడండి ఒకసారి. ఎలా పోయిందో ఇప్పటికూడా ఊహకుండదు. ఉన్న రోజులు ఉన్నట్టే ఉంటుంది, పోయే రోజులు అలాగిపోతాయి. ఎందుకు అంటే కాల ప్రభావం అదే. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఆ ఉన్నప్పుడు మనకు అనిపిస్తుంది ఓ మనం నచ్చిపోతాం. ఎంత వినయంతో ఉండాలండి, పెరిగే కొద్దీ సంపద అమ్మో కోడి సంపదను చూసి గర్వం పొందకూడదు. అన్నిటికీ చెట్టు చోటుకి మనకి మిగిలేదు ఆ పరమాత్మ అక్కడే, ఏదీ రాదు. ఆయనకు వచ్చేసి తిరిగి అలాగే గురు కటాక్షం ఉంటే, అదే గురు కటాక్షం లేకపోతే వాడికి రావు. వాడికి జ్ఞానం సమయానికి వచ్చింది, అమ్మో అని వెంటనే కాళ్ళు గట్టిగా పట్టేశాడు. అలాగా పోయినది తిరిగి వచ్చిన స్థలం కాబట్టి అవకీర్ణ పునఃక్షేత్రము అని దానికి పేరు. అవకీర్ణి అంటే శిథిలమైపోయిన వాడు, శిథిలమైపోయిన అక్కడ తిరిగి వచ్చాయి. ఎప్పటికి కూడా క్షేత్రం కురుక్షేత్రం దగ్గర ఉన్నది. వీలున్నవాడు అంటే ముఖ్యంగా సర్వనాశనం అయిపోయిన వాడు అక్కడికే వెళ్ళాలి. అక్కడికి వెళితే ఎంతటి వాడికైనా తిరిగి వస్తాయి, పోయిన సంపదలు తిరిగి వస్తాయి. ఆ తర్వాత యయాతి తీర్థం అని మరొక తీర్థం ఉన్నది. యయాతి చక్రవర్తి పూర్వం యజ్ఞం చేశాడు, ఆ యజ్ఞం వల్ల దేవతలు మెచ్చుకుని తేనె గురిపించారట. సాధారణంగా దేవతలు యజ్ఞం చేస్తే మెచ్చుకుని అవమృత స్నాన సమయంలో మనకి వర్షం కురిపిస్తారు. ఎక్కువగా యజ్ఞాలు అయ్యాక అవమృత స్నానం అవగానే లేదా పూర్ణాహుతి అయినప్పుడు కాస్త వర్షం పడటం వివాదం. ఇక్కడ వర్షం బదులు తేనె ప్రవహించింది కదా, అందుకే అది చాలా గొప్పది. పాపాలు పోగొట్టుకుని అశ్వమేధ యాగ ఫలం పొందొచ్చు యయాతి తీర్థం అంటారు. ఆ తర్వాత వశిష్ఠ తీర్థం అని మరొకటి ఉన్నది. అనగానే ఈ వశిష్ఠ తీర్థం చాలా గొప్పదని విన్నావయ్యా. ఆ వశిష్ఠ తీర్థ విశిష్టత ఏమిటి అన్నారు ఋషులు. అయితే చెబుతున్నాను, వశిష్ఠుడికి విశ్వామిత్రుడికి ఎప్పటికీ ఇద్దరికి మధ్యలో పచ్చగట్టేస్తే బొమ్మలేదు చాలా కాలం. తర్వాత తర్వాత ఎప్పటికో కలిశారు, అదేంటో తెలియదు. గొప్పవాళ్ళు ఇద్దరికి పడిదావు, ఋషులకు కూడా అలాగే ఉండేది. వశిష్ఠుడితో ద్వేషం వల్లే కదా విశ్వామిత్రుడు ఆయన కంటే గొప్పవాడిని అనిపించుకోవాలని తపస్సు చేశాడు, యజ్ఞాలు చేశాడు, ఇంకోటి చేశాడు, ఇంకోటి చేశాడు. చివరికి బ్రహ్మర్షి అనిపించుకోవడానికి పడిన పాటలు అన్ని నీకం. ఒకనాడు వశిష్ఠుడు సరస్వతీ నదిని పూజించాడు. సరస్వతీ నది ఆయన దగ్గరకు వచ్చి ఏం కావాలంటే, నువ్వు నా ఆశ్రమం చుట్టూ లింగాకారంలో ఉండు, నేను పిలిచినప్పుడు నీ నీళ్లు నాకు ఇయ్యి, నిన్ను శివలింగ రూపంలో పూజిస్తాను, నువ్వు నాకు జలమిచ్చి నన్ను కాపాడు అన్నాడు. అలాగే ఆయన ఆశ్రమం చుట్టూ శివలింగాకారంలో సరస్వతీ నది ఉంది, నదిని కూడా లింగాకారంలో ప్రతిష్ఠించుకున్నట్టే. గుండ్రంగా ఆ ఉడికిన నీరు పైకి వస్తూ ఉంటే ఫౌంటైన్ చిమ్మినప్పుడు నీరు చూసేదిలా వస్తుంది, అలా లింగ రూపంలో ఉండేది అక్కడ. అది గొప్ప విషయం, మీకు అర్థమయ్యే ఉంటుంది. గుండ్రంగా తన చుట్టూ తాను ప్రవహిస్తూ మధ్యలో నీరులో ఉబికి వచ్చేలా చేసేది అనమాట. ఆ ఉబికి వచ్చిన నీరు లింగంలో ఉంది, చుట్టూతో గుండ్రంగా ఉంది. అలా సరస్వతి
లింగాకారంలో వశిష్ఠాశ్రమం దగ్గర ఉండేది. వశిష్ఠుడు పిలవగానే నీళ్ళు ఆయన మీద కూడా ఆయన స్నానం చేయించి మళ్ళీ అక్కడ ఉండేది. నాకు నీళ్లు కావాలి దాహం వేసుకున్నారుగానే ఆయన కమండలంలోకి ఈ సీసాలోకి నీరు వచ్చినట్టుగా వచ్చేసేది. ఓ గొట్టక ఆయన వేసేసుకుని మళ్ళీ పురాణం చెప్పుకుంటుండేది. ఎంత అదృష్టం, పిలిస్తే సరస్వతీ జలం వచ్చింది ఆయన దగ్గరికి. జపాల తపస్సు అన్నిటికీ వచ్చింది. ఇది చూచాడు విశ్వామిత్రుడు. హమ్మదొప్పదగా నువ్వేమో సరస్వతీ నదికి నీ ఇంటి దగ్గర లింగాకారంలో ప్రతిష్ఠించుకుంటావా, ఆవిడ పిలిస్తే నీకు సేవ చేయడమా, చూసుకో ఈ సరస్వతి ద్వారానే నిన్ను తప్పేస్తా అనుకుని ఏయ్ సరస్వతి ఇలా రా అన్నాడు. ఆవిడ ఒక రూపం ధరించి ఆయన దగ్గరికి వెళ్ళింది. ఏం సరస్వతి, వాడికి లింగాకారంలో ఆశ్రమం దగ్గర నిలబడి జపతపాలకి కావలసిన నీళ్ళిస్తూ తాగడానికి నీరిస్తూ సేవ చేస్తావా, సేవ కాదు వాడిని షేవ్ చేయడానికి నాకు నువ్వు సహకారం చెయ్యన్నట్ట. అదేమిటండి అని ఏముంది, హఠాత్తుగా విజృంభించి వరదను రేకెత్తించి ఆ లింగం నుంచి లింగాకారంలో ఉన్న జలం నుంచి ఆ వరదలో వాడిని ముంచెత్తి వాడిని తీసుకొచ్చి నా దగ్గరికి, నా ఆశ్రమం దగ్గరికి. నా ఆశ్రమం దగ్గరకు వచ్చిన ఎవరినైనా నేను ఒక్క దెబ్బకి నరికేయగలను, వాడి ఆశ్రమంలోకి వాడిని తప్పలేదు. అది నాకున్న బలహీనత. అంచేత నదీ ప్రవాహ రూపంలో వాడిని నా దగ్గరికి ఈడ్చుకొచ్చి వారి గట్టిగా నది ప్రవహిస్తే ఎవడని ఈడ్చుకోడా. అటాత ఇప్పుడు ఇలా కూర్చున్నా సరిపోయింది కానీ ఇదో జపాన్ లో వచ్చిన సునామీ లాంటిది వస్తే ఒక దెబ్బకి అందరం కొట్టుకుపోతాం. అలా కొట్టుకుపోకుండా ఇక్కడ ఎందుకు కాపాడుతుందంటే ఈ 18 పురాణాలు సరస్వతి రూపంలో మనల్ని కాపాడుతుంది. తెలియదు ఏలూరికి చూడండి, అంత తేలిగ్గా లోపలికి వరదలు రావు కారణం. ఇక్కడ అనేక విజయ శక్తులు ఉన్నాయి. భగవంతుడు కావాలని నన్ను కూడా ప్రేరేపించి ఇక్కడికి ఎంచాడు. ఎంతో మంది సాధకులకి తెలియని రహస్యాలు ఉంటాయి. ఎవరు ఇక్కడికి రావాలో ఆ టైంకి వస్తారు. వీళ్ళ యోగ పురుషులు కాబట్టి ఈ పురాణాలు 18 ఇక్కడ గుర్తుని ప్రాజెక్టుగా వింటున్నారు. యోగం మధ్యలో ఆగిపోయిన వాళ్ళు వియోగం ముందు వెళ్ళిపోతున్నారు. చూడండి మీరు, చూడండి ఇంకొక పురాణంలోకి వచ్చారు మీరు కేవలం. అది కూడా జరగలిగితే ఇక మీ అంతటి అదృష్టవంతులు లేరనమాట. అంటే చెప్పొచ్చింది ఏంటంటే, ఆ ఒక్కసారి నువ్వు గట్టిగా ఎరకం విసిరితే ఆ వాడు ఆశ్రమం అంతా ఎగిరిపోతుంది, వాడు నదిగా గొచ్చి పడతాడు, నా ఆశ్రమానికి వచ్చిన వాడు నేను చంపగలను అనగానే పాపం వాడు భయపడిపోయింది. వశిష్ఠుడు అంతటి వాణ్ణి ఎలాగా నేను వరదంలో ముంచెత్తి ఈడ్చుకొచ్చే తన దగ్గర పారేయడం పైగా తప్పు కదా అని వెనతో కుపితుడు అయిపోయి పక్కకి వెళ్ళిపోయింది. వశిష్ఠుడి ఆశ్రమమును ముంచెత్తి నా దగ్గరకి తీసుకురమ్మంటే నా మాట వినవా సరస్వతి, నిన్ను ఎండగట్టి నాశనం చేస్తాను ఎవరుకుంటున్నావో అన్నాడు. కొంచెం భయపడింది. ఎందుకంటే వీడు సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగిన వాడు, చెప్పిస్తాడేమో లేనిపోయిన మూర్ఖుడు అనుకుని వశిష్ఠుడి దగ్గరకు వచ్చి ఏడుస్తూ వశిష్ఠాన్ని, ఏమిటమ్మా ఏడుస్తున్నావు సరస్వతి అంటే, విశ్వామిత్రుడు నన్ను వరద కింద మారిపోమన్నాడు, నీ ఆశ్రమాన్ని ముంచెత్తమన్నాడు, నిన్ను కెరటాలతో ఈడ్చుకొచ్చి తన దగ్గర బాధేయమన్నాడు, నేను ఆ పని చెయ్యలేక చెయ్యకపోతే వాడు ఎక్కడ నన్ను నాశనం చేస్తాడో అని భయపడుతున్నాను, నన్ను రక్షించండి అంది. ఓ దీనికి ఎందుకమ్మా ఇంత బాధ, నన్ను ఈడ్చుకో సొంతం వాడు ఏం చేస్తాడు అన్నాడు. అమ్మయ్యా మీరే ఈడ్చుకోమన్నారు కనుక నాకు పెంచలేదు అని వెంటనే ఏం చేసింది ఎవడు, మహావేగంగా అతన్ని ఈడ్చుకుపోయింది కెరటాల రూపంలో. ఆ మహానుభావుడు ఆశ్రమం సహితంగా మొత్తం ఆ సరస్వతీ నది ప్రవాహంలో కొట్టుకుపోయింది. చాలయామాస సంస్థానాత్ ప్రవాహేణ సరస్వతీ నదీ జల ప్రవాహంలో కొట్టుకుపోతూ వశిష్ఠుడు ఏం చేశాడు, అమ్మవారు సరస్వతి ఎంత గొప్పదో తెలుసు, మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అంటే ముగ్గురు ముగ్గురు శక్తులు, అందుకని సరస్వతీ నదియే ఈ సరస్వతి, అందుకని వెంటనే రెండు చేతులు జోడించి భక్తితో ఏమన్నాడు, వ్యాప్తత్వం వ్యాప్తం త్వయా జగత్సర్వం తమైవాంబోభిరుత్తమై తమేవాకాశగా దేవి మేఘేషు సృజసేవయ మేఘేషు సృజసే పయక సర్వాస్వాపస్వమేవేతి త్వత్తో వయమజీవయే. పుష్టిర్ధృతిర్తీర్తి కాంతి తవాయత్తమిదం జగత్ త్వమేవ సర్వభూతేషు వాణీ రూపేణ సంస్థిత. అమ్మా, బ్రహ్మ శిరస్సు అనే సరస్సు నుంచి భూలోకానికి వచ్చిన పావన సరస్వతి సమస్త లోకాలకి జ్ఞానాన్ని ఇచ్చేదానికి నీ పవిత్ర జలముల వల్లే లోకం బతుకుతున్నది. నీ జలాలు మాకు జ్ఞానప్రసాదాన్ని చేస్తాయి. నువ్వే జగత్తుని ముంచగలవు. నువ్వే ఆకాశంలో ప్రవహించి మేఘాలకి నీరిస్తావు. ఈ జలాలన్నీ నీ రూపం. పుష్టి, కీర్తి, సిద్ధి, శాంతి, కాంతి, క్షమ, స్వాహ, స్వధ, వాణి అనే నామాలతో ఈ జగత్తు నిలబెడుతున్నాం. నీ వల్ల మానవులకి శరీరానికి పుష్టి, మనస్సుకి పుష్టి వస్తుంది. నీ అనుగ్రహం ఉంటే కీర్తి వస్తుంది. ఖండ ఖండాంతరాల వరకు కీర్తి వ్యాపిస్తుంది. అష్టసిద్ధులు నువ్వే ఇవ్వాలి. నీవే అందరికీ కాంతి, నీవే క్షమాగుణానివి. స్వాహాకారంతో యజ్ఞంలో దేవతలకి ఆహారం అందించేది నీవు. పితృదేవతలకి స్వధాకారంతో ఆహారం ఇచ్చేది నీవు. వాణి అనే పేరుతో మాటలిచ్చేది నీవు. ఈ జగత్తుకి నీవే ఆధారం. అన్ని జీవరాశులలో ఉన్నదానివి నీవే. నీకు నమస్కారం అని స్తోత్రం చేయగానే ఆవిడ తల్లి అర్థమయ్యింది నా కర్తవ్యం ఏమిటో. నీ ఆజ్ఞ ప్రకారమే నేను తీసుకుంటున్నాను కాబట్టి నాకు దోషం లేదు. వాడి ఆజ్ఞని కాదనడం లేదు కనుక వాడికి కోపం రావడానికి వీలు లేదు. కానీ నీ స్తోత్రానికి మెచ్చుకుని నేను రక్షించకపోతే నాకు దోషం అని వెంకట ఏం చేసింది, ఎంత వరద వచ్చిందో అంత వరదతోటి విశ్వామిత్రుడు ఆశీర్వాదం కూడా ముచ్చెత్తేసి పక్కవాడు గొప్పగా ఇప్పెడితే తన గొప్పగా ఇప్పట్టుకుంది. అలాగే ఇప్పుడు ఏమైంది, తన ఆశ్రమంలోకి తీసుకొచ్చి పారేస్తే తప్పగలడు. కానీ తన ఆశ్రమం కూడా కొట్టుకుపోయి వాహనం కులిగిపోయేవాడు. ఏంటంటే తప్పుతాడు, తప్పలేకపోయాడు. ఇద్దరు చెరువువైపు కొట్టుకుపోయారు. ఈ విధంగా విశ్వామిత్రుడు ఆజ్ఞ పరిపాలించింది. కానీ వాడు గొప్ప ఉంచడం వల్ల వాడు ఏం చేయలేకపోయాడు. వశిష్ఠుడు ఆజ్ఞ ప్రకారమే తీసుకెళ్ళడం వల్ల దోషం లేకపోయింది. ఇద్దరిని ముంచింది, ఇద్దరిని ఏం చేయలేదు. వశిష్ఠుడు ఎక్కడ ఉన్నాడా, విశ్వామిత్రుడు పుడిందని బైక్ వేస్తూ వెతుకుతుంటే వశిష్ఠుడు కనపడ్డం. విచిత్రం ఏంటంటే, విశ్వామిత్రుడు తన పైకి వచ్చినప్పుడు వశిష్ఠుడు ములిగేవట, వశిష్ఠుడు తన పైకి వస్తే విశ్వామిత్రుడు ములిగేవట. ఈయన తలకాయ వచ్చినప్పుడు ఆయన తలకాయ ములిగేది, ఆయన తలకాయ పైకి వస్తే ఈయన. ఇద్దరు కనపడక పైకి కిందకి వెతుకుతున్నారు. చివరికి సరస్వతీదేవి తనని మోసగించింది అనిపించింది విశ్వామిత్రుడికి. వశిష్ఠుడంటే కోపం తెచ్చుకోడు కానీ ఇది కోపం కదా. ఏవి సరస్వతి, నన్ను మోసగించి నన్ను కూడా నా ఆశ్రమాన్ని కూడా ముంచెత్తేస్తావా? ఇదిగో నా ఆజ్ఞ మన్నించినట్టే మన్నించి నన్ను అన్యాయం చేసావు కదా. నీ నీళ్లు బదులుగా నీ శరీరం అంతా రక్తం అయిపోగాక రాక్షసులకు నిలయం అయిపోదుగాక చెప్పించాడు. అప్పటి నుంచి సరస్వతీ నదిలో నీళ్లు బదులు రక్తం ప్రవహించడం మొదలు పెట్టింది. ఇలా సంవత్సర కాలం వశిష్ఠ విశ్వామిత్రులను సముదాయించడంలో పాపం సరస్వతి శాపం పొంది విశ్వామిత్ర శాపం వల్ల రక్తమే ప్రవహించేది. సరస్వతీ నదిలో నీళ్లు పోయి రక్తం రావడం వల్ల రాక్షసులకు ఆనందం కలిగింది. ఆహాహా, మనకి దాహం వచ్చిందో, మనకి దాహం తీరడానికి కావాల్సిన నీరు వచ్చిందో అనుకుని రక్తం అంటే వాళ్ళకి ఇష్టం. అందుకని అందులో రోజు వెళ్ళడం, తాగడం, హాయిగా అందులో వాళ్ళు జపం చేసుకోవడం. వాళ్ళ జపం క్షుద్ర జపాలు, భూత ప్రేతకి చేతలు రక్తం తాగి సంతృప్తిగా ఉన్నాయి. ఇంకా భూమి మీదకి రావాల్సిన అవసరం లేకపోయింది. మానవులు చంపక్కర్లా, ఓ రోజు దానంటే రక్తమే కదా. అందుకు ఇది దేవతలకి, గంధర్వులకి, ఋషులకి బాధ కలిగించింది. అరే, హాయిగా స్నానం చేసి జపం చేసుకునేవాళ్ళం, నీళ్ళంతా రక్తం అయిపోయింది అని వాళ్ళు బాధపడ్డారు. ఈ విధంగా రక్తం అయిపోవటం వల్ల సరస్వతీ జలం రాక్షసాదులకు ఆనందం, దేవాదులకి దుఃఖం కలిగించింది. ఇలా కొన్నాళ్ళు గడిచాక, సంవత్సరం గడిచాక కొందరు ఋషులు మహాత్ములు యాత్రలకి తిరుగుతూ ఇక్కడికి వచ్చారు. తీరా అక్కడికి వస్తే రాక్షసులతోటి నిండిపోయిన ఆ నది కనపడింది. ఇదేమిటిది, ఇంత పూర్వం పవిత్రంగా ఉండేది జలం, ఇప్పుడేమో రక్తంతో పైగా దిగ్మా రాక్షసులు అందులో చేరారు అనుకుని, అమ్మా సరస్వతి ఏమిటి నీ జలమంతా రక్తంతో నిండింది, ఈ చీవులేమిటి అని అడిగితే విశ్వామిత్రుడు ఆగడం నాయన అంది. దాంతో వాళ్ళు ఏం చేశారు, నిన్ను విశ్వామిత్రుడు శపించి రక్త జలంగా మారుస్తాడా, అతనేనా గొప్పవాడు, మేం కాదా నిన్ను మళ్ళీ పూజ్యులేం చేస్తాము అని వెంటనే అరుణా నది అనే ఒక నది ఉన్నది సూర్యుడి దగ్గర, అది తర్వాత భూలోకానికి వచ్చింది, అక్కడి నుంచి తీసుకొచ్చి ఇదం జలం పవిత్రం అంటూ ఆ వేదమంత్రాలతో సరస్వతిలో కలిపారు. అరుణానది జలం కలవడంతో సరస్వతి మళ్ళీ మామూలైపోయింది. ఇప్పుడు మళ్ళీ రాక్షసులు ఏడవడం మొదలెట్టారు, హాయిగా సుఖంగా ఉండేవాళ్ళం మేము, ఎంతో పూర్వం రక్తం తాగుతూ దంసం తాగినట్టుగా కూల్ డ్రింక్ తాగినట్టుగా, వాళ్ళకేమో రాక్షసులకి రక్తం అంటే బాగా ఇష్టం, మరి ఏం చేస్తాం. ఋషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏడుస్తూ, ఋషులారా మీకు ఈ పక్షపాతం ఏమిటన్నారట, రాక్షసులారా మాకు పక్షపాతం ఏమిటన్నా ఋషులు, మరి కాకపోతే ఏమిటండి మేమేమైనా కావాలన్నామా రక్తాన్ని, ఏదో విశ్వామిత్రుడు దేవుల మాకు నదీ జలం అంతా రక్తంగా మారిందని ఆనందంగా కూర్చున్నా ఇక్కడ హాయిగా మాకు పని పాట లేకుండా వేళకి రక్తం తాగుతూ సుఖంగా బతుకుతూ ఉంటే మళ్లీ మీరు దీన్ని పవిత్ర జలంగా దివ్య జలంగా మార్చేశారు, మీలాంటి వాళ్ళంతా తయారై మా లాంటి వాళ్ళు పొట్ట కొట్టేస్తున్నారు, ఇంతకు పూర్వం మా రాక్షసులు కేవలం ఒక లక్ష మంది ఉండేవారు, ఈ ఏడాదిలోనూ ఈ రక్తం తాగి బలిసి ఒక్కొక్కళ్ళు 100 మందిని 1000 మందిని ఒక్క కానుకలో కనీసం, దాంతో రాక్షస జాతి ఒక్క దెబ్బకి 100,000 కాస్త కోట్లు అయిపోయింది, మా జాతి అంతా నాశనం అయిపోదా, పైగా మరోరా బ్రాహ్మణద్వేషం పొందిన పాపములు చచ్చి బ్రహ్మ రాక్షసులు ఉంటారు, వాళ్ళందరితో మేము సంపర్కం పెట్టుకుని ఇలా జనం పెంచేస్తున్నాం, మురిక్కాలోల దగ్గర పందులు పెరిగినట్టు పెరిగిపోయారు, డ్రైనేజీల దగ్గర పందులు తెగబెరిగిపోతాయి, వాళ్ళు కూడా పీఠం చుట్టూ అదే మాయిదారి అలా పెరిగిపోయాం, మమ్మల్ని ఇప్పుడు మీరు నాశనం చేసేస్తున్నారు ఏమిటి అంటే, వాళ్ళు ఆలోచించి సర్లేరా ఏడవకంటే మీకోసం సరస్వతి నది రక్త జలాలతో నింపలేం కదా రక్త ప్రవాహంగా, ఇక మీ బాధ ఏమిటి, మీకు కూడా ఆహారం కావాలి అంతే కదా, అవునండి అన్నారు. అయితే ఇక మీదట మీకు కూడా కలియుగంలో వరకు కలియుగాంత వరకు ఆహారం ఇస్తున్నాం, ఏం ఆహారం, ఎంగిలు ఎక్కడుంటే అక్కడ ఉండండి, అందుకే ఎంగిలి కంతాలు అలా రోజుల తరపున అట్టే పెట్టకూడదు, ఎంగిలి మెతుకులు అలా అట్టే పెట్టకూడదు, అంటే దాని డ్రైనేజీలు ఎక్కడదాడు భార్య, ఈగలు దోమలు పడిన ఆహారాన్ని మన ఇంట్లో పెట్టకూడదు, వాటిలో రాక్షసులు అదృశ్య రూపంతో వచ్చి తింటారు అక్కడ, అందుకే ఆహారం మనకి పనికిరాదు, మీరు అదృశ్య రూపంలో వెళ్లి వాటిని ముట్టుకొని తినండి, ఇంకా అర్థమైందా, ఈగలు పడ్డ దోమలు పడ్డ చీమలు పడిన మజ్జిగ వడగట్టేసి ఆ మధ్యలో గావడింట్లో వేసవ కాలంలో చీమలు పడ్డాయి అందుకే ఈ బఫే సిస్టమ్ లో అదే వాళ్ళు మాట్లాడుకుంటూ తుబ్బు తుబ్బుకు అంటూ ఉంటారు, పక్క వాడికి ఇచ్చేస్తుంటారు. అటువంటి వాటిల్లోనూ కలుషితమైన ఆహారములలో మీరు వాలి వాటిని భుజించండి వండి అనగానే వాళ్ళు అప్పటి నుంచి ఏం చేశారట, ఆకాశ మార్గంలో అదృశ్య రూపంలో రావడం మొదలెట్టారు. ఏ ఇంట్లో నిలబడి ఫోన్ చేస్తున్నారో తెలుసుకోవడం, ఏ ఇంట్లో సొల్లు కబుర్లు చెప్పుకుంటూ అన్నం తింటున్నారో అక్కడికి వెళ్ళడం మొదలెట్టారు, అందుకే అన్నం తింటున్నప్పుడు సొల్లు కబుర్లు పరికిరావు, పేట పెట్టి నడుస్తూ తింటుంటే ఈ అన్నం పెట్టుల్లో నోట్లో చూడ అక్కడెక్కడ పడతాయి, అది కలుషిత ఆహారం. అలాగే ఈగలు చీమలు దామలు పడినవి ఎంగిల్చేతోటే పక్కవాడికి అన్నం వడ్డించేవాడు భోజనాల్లోనూ రాక్షసులు వారి దానిలో ఒక స్థానం తినేసిపోతారట, అది ఆ మిగిలిన ఆహారం దరిద్రపాహారం, అది రాక్షస భోజనం. కాబట్టి ఇంతకీ రాక్షస భోజనం చెయ్యడం అంటే ఏమిటి అంటే, ఇదిగో ఇలాంటి ఆహారములు తినడం, రాక్షసానామసౌ భుంక్తే యో భుంక్తే అన్నం ఈదృశం, ఎంగిలి అన్నం తిన్నా ఈగలు పడిన అన్నం తిన్నా దోమలు పడిన అన్నం తిన్నా నిలవన్నం తిన్నా నిలబడి అన్నం తిన్నా అది రాక్షస ఆహారం, ఇదంతా రాక్షసులు చేతి కూడి తిన్నట్టే, వాళ్ళు ఎంగిలు తిన్నట్టే అని అర్థం. మీరండి మీరు తిన్నవాళ్ళు నేను చెప్పి మీకు మీలాంటి జ్ఞానుల గురించి అప్పటి నుంచి రాక్షసులు ఇలా అదృశ్య రూపంలో అన్ని గొప్పలో తిరుగుతున్నారు అన్నమాట. ఇప్పుడు అర్థమైందా,
నేను చట్టప్రేమలం కదా మా ఇంట్లో తినకూడదు అంటే ఎదురు తినకూడదు అంటే ఇది కారణం. ఈ నియమాలన్నీ పాటించడం ఎంత కాదనుకున్నా కష్టమే.
నియమం గురువు గారు పెట్టుకున్నారని పులిసు చక్కవాత పెట్టుకున్నట్టు ఈ నియమం పెట్టుకుంటే ఎలా కుదురుతాయని? ఆ సాగుబడి లేదు, ఆ విధానం లేదు, ఆ జపం లేదు.
మా గురువు గారు ఎలా చెప్తారు, మేము అలాగే చెప్తామండి అంటే
అత్యధిక శరీరం పవిత్ర అయిపోవాలంటే అవుతుందా? అది బ్రహ్మరాష్ట్ర సహా. సరే, ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు అరుణా నదిని సరస్వతీ నదిలో కలిపిన దివ్యస్థలం ఎక్కడా?
అదే బదరీ దగ్గర ఉన్నది. గంగా నది అరుణ అనే పాయ పేరుతో, అలకనంద అనే పేరుతో సరస్వతిలో కలుస్తోంది.
తెలుసో తెలియక చేసిన పాపాలు ఆ సంగమంలో స్నానం చేస్తే పోతాయి. ఘోర కలికాలంలో ధర్మం అడుగంటిపోయినప్పుడు ఈ పవిత్ర స్నానంలో స్నానం చేసి మానవులు ముక్తులవుతారు. రాక్షసులు కూడా మోక్షం పొందాలనుకున్న వాడు అందులో మునిగి వెంటనే స్వర్గానికి పోయారట. రాక్షసులకి కూడా రాక్షసత్వం నుంచి విముక్తి ఇచ్చి మోక్షం ఇచ్చిన స్థలం అది. ఇంకా సామాన్యుల సంగతి చెప్పేది మళ్ళాంటి వాడు అందులో స్నానం చేస్తే మోక్షం పొందవచ్చు అని రామహర్షణ మహర్షి అత్యద్భుతమైన ఈ సరస్వతీ నది చేప కథ విశేషాన్ని చెప్తారు. ఇంకా తర్వాత మరొకటి, దర్వి అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన నాలుగు సముద్రాలని విభజించిన వాడు. ఆయనే ఒక్కొక్క దానిలో స్నానం చేశాడు. ఆ దర్వి గారి పేరు లేచి లేవగానే తలుచుకుంటే వారికి కూడా గోవులను వేలు దానం చేసిన ఫలితం, గో సహస్ర దాన ఫలం, వేలాది గోవులను దానము చేసిన ఫలితం కావాలంటే దర్వి అని పేరు కలిగిన మనుపుత్రుడిని తలుచుకోవాలి. ఆయనే ఇవాళ తూర్పు సముద్రం, పశ్చిమ సముద్రం, దక్షిణ సముద్రం, ఉత్తర సముద్రం నాలుగు సముద్రాలను విడదీశాడు. అందులో ఉత్తర సముద్రం అంటేనే అట్లాంటిక్ సముద్రం, పశ్చిమ సముద్రం అంటేనే